పూర్వం ఒక ఆయన ఉండేవాడి నా దగ్గరకు శిష్యుడు చేరాడు. నేను హిందీ పాఠాలు చాలా చెప్పాను కదా, ఈ విజయవాడలో మా చివరం దగ్గర ఉన్న హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలో హిందీ పండిట్ అయ్యాను. దక్షిణ భారత హిందీ ప్రచారశాల విజయవాడలో ఉంది. అక్కడ హిందీ పండిట్ అవుతున్నప్పుడు ఒక ఆవిడ వచ్చిందనమాట. ఆవిడకి హిందీ చెప్పడానికి ఆ ప్రిన్సిపల్ గారు పట్టాడండి. రహతాత అనమంటే రఘుతాత రఘుతాత అనేది. ఆ తర్వాత అనుకోకుండా అక్కడికి ఒక ఆయన వచ్చాడు, ఆయన సినిమా డైరెక్టర్. ఇది చాలా బాగుందని సినిమాలో డైలాగ్ కింద పెట్టుకున్నాడు, ఇదే బాగుందని వాడికి. రహతాత అనమన్నప్పుడల్లా రఘుతాత రఘుతాత, ఒరే రఘుతాత అన్నాను ఇంకో తాత కాదురా, రహతాత అనరా రేహతాత అనరా అంటే వాడి జీవితంలో వచ్చేది కదా. మరి ఎందుకో రాదు కొంతమందికి వాడ పూర్వజన్మ సుకృతం. ఎప్పుడైనా ఎవరికైనా పుస్తకాలు దానం చేశారా? ఎప్పుడైనా విద్యార్థులకి ఎంత అన్నదానం చేశారా? అవి ఏమి చేయకపోతే పూర్వజన్మలో పుస్తకం దానం చేయకపోయినా, సరస్వతీ కటాక్షం లేకపోయినా, పిల్లలకి ఎంత అన్నం పెట్టకపోయినా, పిల్లల్ని ప్రేమగా చూడకపోయినా, లేక పుస్తకాలు ఎత్తుకుపోయినా, ఈ పాంప్లెట్లు ఉంటాయి కదా కరపత్రాలు, ఈ కరపత్రాలు ఇచ్చినప్పుడు సరస్వతీ స్తోత్రం లాంటివి, వాటితో ప్రసాదం మూట కట్టికెళ్ళినా, అందులో పసుపు కుంకాలు మూట కట్టినా, వాళ్ళు వచ్చే జన్మలో వాక్శుద్ధి లేని వాళ్ళే పుడతారు, మోగవాళ్ళైన అవుతారు, లేదా ఇలా పెచ్చబాగుడు రేహతాత అనమంటే రఘుతాత అంటారు అనమాట, చాముండనమంటే ఇలాగే పలుకుతారు. కాబట్టి ఏంటనమాట, రేపు చక్కగా సరస్వతీ కవచం అగ్ని స్తోత్రం ప్రింట్ చేసి ఇస్తారు. ఈ ప్రింట్ చేసిన పాంప్లెట్లు ఏం చేయాలి మనం? ప్రసాదం కట్టుకోవాలి కదా, దాంతో పసుపు కుంకాలు కట్టుకోవాలి, అవునా? కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాంప్లెట్స్ దానికి వాడకండి. ఇప్పుడు నా ఫోటోతోటి 40 రోజులు ప్రవచనం అని అందంగా పాంప్లెట్ వేశారు, ఎంత బాగుందో నా ఫోటో ముద్దొచ్చేస్తుంది. దాని మీద ఏమో ప్రసాదం వేసుకెళ్ళేది పులిహార. నా నోట్లో పులిహార ఇస్తే ఉపయోగం ఉంది, కానీ నా ఫోటో మీద ఇస్తే ఏంటి ఉపయోగం? నా ఫోటో కంపైపోలేదా? ఈ విధంగా నాకు అన్యాయం జరిగిపోవడం లేదా? కాబట్టి అలా నా పాంప్లెట్ గురువుగారి పాంప్లెట్ మీద పులిహార వేసిన పాపం వల్ల ఏమవుతున్న వాడు వచ్చే జన్మలో అంటాడు, మోగవాడే పుడతాడు, లేదా పశువులే పుడతారు. నేను చెప్పలేదు, వ్యాసులు వారు చెప్పారు. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని పెచ్చబోలు చేయకూడదు. వీళ్ళు మహాత్ములు చక్కగా స్ఫుటముగా స్పష్టముగా మంత్రబీజ జపం చేశారు. అలా చెయ్యగా 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 వాళ్ళ తపస్సుకి వాళ్ళ నిష్టకి వాళ్ళకున్న భక్తికి మెచ్చి అమ్మవారు ఎదురుగుండ దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చింది. ఎంత అద్భుతకాంతో పరమసుందరీవతి జగదేకమాత కనపడింది. ఆవిడకి విశ్వసుందరి భువన సుందరి అని పేరు. ఆ తల్లిని చూచి పులకించిపోయారట. నిజానికి ఆ కాలంలో భాష ఉందా వాళ్ళకి? కానీ అమ్మను చూడగానే ఎక్కడి లేని భాష వాళ్ళకు వచ్చిందిట, ఆవిడ్ని స్తోత్రం చేసే శక్తి వచ్చిందిట. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాళినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిచారాధితాలంకరోతు. అమ్మా, నీవు ఈ చరాచర జగత్తంతా సృష్టించటానికి మూలకారకురాలివి. ఈ సృష్టిని నీవే చేస్తున్నావు, దీనిని ఉత్పత్తి చేసిన తర్వాత పోషిస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నావు. సృష్టి, స్థితి, లయము ఈ 3 పనులు కాక 5 పనులు చేస్తున్నావు. పంచకృత్య పరాయణది పుట్టించడం ఒక ఎత్తు. పుట్టిన తర్వాత ఏం చేయాలి? పోషించాలి. పోషించిన తర్వాత సంహరించాలి. సంహరించిన తర్వాత తిరిగి పైకి పట్టుకుపోవాలి, వెనక్కి పట్టుకుపోవాలి. పట్టుకుపోయిన తర్వాత పునర్జన్మ లేకుండా శాశ్వతమైన అనుగ్రహం ఇవ్వాలి. ఈ 5 పంచకృత్యములని పేరు. అందుకే అమ్మవారికి సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. సృష్టికర్త్రి జగత్తుని పుట్టిస్తోంది. ఈ జగత్తుని సృష్టిస్తున్నప్పుడు పుట్టిస్తున్నప్పుడు ఆవిడ ఏ రూపంలో ఉంది? బ్రహ్మరూప బ్రహ్మరూపంలో ఉన్నది. బ్రహ్మరూపంలో సృష్టిని రచిస్తున్నావు, ఈ సృష్టిని కలిగిస్తున్నావు, పుట్టిస్తున్నావు. గోప్త్రి పోషిస్తోంది, తిండి పెట్టి రక్షిస్తోంది. అప్పుడు గోవిందరూపిణి, నీవు గోవింద రూపంలో ఉన్నావు. తర్వాత సంహారిణి, సంహరిస్తున్నావు. అప్పుడు రుద్రరూప రుద్రుడి రూపంలో ఉన్నావు. తిరోధానకరి తిరిగి వెనక్కి పట్టుకుపోతోంది. ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి వెనక్కి వెళ్ళడానికి తిరోధానం అని పేరు. ఈ తల్లి మనందరినీ వెనక్కి తీసుకుపోతున్నది. ఆ సమయంలో ఆవిడ ఈశ్వరి అనే పేరుతో ఉంటుంది. అందుకే తిరోధానకరి ఈశ్వరి కలిస్తే తిరోధానకరీశ్వరి. సదాశివానుగ్రహద అమ్మవారు అనుగ్రహద అనుగ్రహం ఇస్తోంది అంటే ముక్తినిస్తోంది, పునర్జన్మ లేకుండా చేస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చేటప్పుడు సదాశివ అనే రూపంలో ఉంటావు. ఈ విధంగా సదాశివ అనే పేరుతో అనుగ్రహం ఇస్తావు కనుక సదాశివానుగ్రహద. ఈ ఐదు పనులు చేస్తున్నావు కనుక పంచకృత్యపరాయణ. అటువంటి తల్లికి నీకు నమస్కారము. పర ప్రత్యక్కు పశ్యంతి మధ్యమ వైఖరి అనే పేరుతో వాక్కుల రూపంలో ఉన్న నీకు నమస్కారం. విధి హరి గిరిశ ఆరాధిత అలంకరోతు. బ్రహ్మచేత విష్ణువు చేత ఈశ్వరుడి చేత నిరంతరం ఆరాధింపబడుతున్న జగన్మాత నీ పాదపద్మ నిత్య నమస్కారం. త్రిమూర్తుల చేత కూడా స్తోత్రములు అందుకుంటున్న వారి చేత ఆరాధింపబడుతున్న నీకు నమస్కారం. నీవు నిత్యం మమ్మల్ని అనుగ్రహించు, కాపాడు. నువ్వు స్వాహాకారాన్ని త్వం స్వాహాత్వం సదాత్వం హి వషక్కారస్సరాత్మిక. యజ్ఞములలో దేవతలకిచ్చే స్వాహాకారం నీవు. నిజానికి ఇక్కడ ఈ సమయం వరకు ఇంకా దేవతలు పెద్దగా రాలేదు, అయినా వాళ్ళు స్వాహాకారం అంటున్నారు. అంటే సృష్టి రహస్యం వాళ్ళకి తెలిసింది, లేకపోతే ఆ మాట అనలేరు. యజ్ఞములు జరిగినప్పుడు స్వాహ వస్తుంది. అసలు ఇంకా యజ్ఞములే జరగలేదు, పూర్తిగా సృష్టి అవ్వలేదు, అయినా యజ్ఞములలో స్వాహాకారం అనే ఒక శబ్దం వాడతాం. దేవతలకి సమర్పించే హవ్యములు స్వాహాకారం ద్వారా అందిస్తాం, పితృదేవతలకి స్వధాకారంతో అందిస్తాం. వషత్కారం అనే పేరుతో ఈ అగ్ని మొదలైనటువంటి బరిహిష్వాది దేవతలకు అందిస్తాం. ఈ మూడు స్వరములు నీవే. అటువంటి నీకు నమస్కారం ఎలా అనగలిగారంటే అమ్మనుగ్రహం. వేదమాతవి నీవు, నీ వల్లే మానవులకి పుట్టుకు వస్తున్నది, నిద్ర వస్తున్నది, పెంపకం అనేది వస్తోంది, ఆహారం లభిస్తోంది, సౌఖ్యాలు లభిస్తున్నాయి, జ్ఞానం వస్తోంది, అజ్ఞానం వస్తున్నది, ఇలా సకల కార్యములకు ఆధారభూతమైన నీకు నమస్కారం అని ప్రార్థించి మమ్మల్ని అనుగ్రహించరగానే ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, ఓ మధుకీటకులారా, మీ అపారమైన తపో నిష్టకి దీక్షకి మెచ్చాను. ఆధారము లేని నీళ్లలో మాయాబీజాన్ని భక్తితో జపించి ఎవ్వరికీ అంత తేలికగా దర్శనమివ్వని నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు. నా దర్శనం మీరు చాలా సులభంగా పొందారు. నా దర్శనం అంత తేలిక కాదు, నా రూపాన్ని ఎవరు పడితే వాళ్ళు చూడలేరు, అయినా మీరు చూడగలిగారు. అందుకే మెచ్చాను, వరాలు ఇచ్చుకుందామని వచ్చాను. పుచ్చుకోండి, చెచ్చారా మీకేం కావాలో, ఇచ్చుకుంటానడగానే అయితే మా ఇద్దరికీ చావు లేకుండా వరమి, మేము ఎప్పుడు హాయిగా సుఖంగా ఉండాలి, మాకు మాత్రం మరణం లేని వరం కావాలి. మరణం మాట వరసకు కూడా మా దగ్గరకు రాకూడదు, అటువంటి వరందేహి వరమును ప్రసాదించు అనగానే అమ్మ చిరునవ్వు నవ్వింది. అదేమిటమ్మా, ఎంత తపస్సు చేసి నిన్ను దర్శనం చేసుకోగలిగాం, నీ అనుగ్రహం పొందాం, నువ్వు కూడా వచ్చి వరాలు ఇస్తానన్నావు, తీరా మరణము లేని వరమును ప్రసాదించమంటే నవ్వుతావు తప్ప మాట్లాడమే ఊ అనవే అనగా, అలా కమిట్ అవ్వడం కుదరదు నాయన, మరణము లేని వరం ఇవ్వడం కుదరదు, ఇది ఈ సృష్టిలో ఎవ్వరికీ ఇవ్వడం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సకజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినాధ్రువం. ఓ వీరుడా మధు, మరో వీరుడా కైటభ, మీరిద్దరూ చావు లేకుండా శాశ్వతంగా జీవించాలని కోరుతున్నారు, ఇది మాత్రం కుదరదు. ప్రతి వ్యక్తి పుట్టినాక వాడికి చావు తప్పదు. ఒక జీవి పుట్టాడు అంటే వాడి వెనక తోకలా వాడి మరణం కూడా పుడుతుంది. ఆ మరణం అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేండ్లకైనా మృత్యుర్వై ప్రాణినాధ్రువం. మరణం ప్రాణికి తప్పదు, మరణం లేని జీవంటూ ఎవరు ఉండదు. అది జీవులకు మేమివ్వం, ఇస్తే వాడు అజ్ఞానం అవుతాడు, ఆ తర్వాత వాణి చంపలేక మేము చావాలి. కాబట్టి ఏదో ఒక విధముగా తెచ్చే వరం కోరుకోండి. మరణం లేని వరం ఎవరు కానీ స్వేచ్ఛగా మీరు కోరుకున్న రీతిలో మృత్యు వచ్చేటట్టు అనుగ్రహిస్తాను. కోరుకోండి, మీకు మరణం ఎలా కావాలో అలా కోరుకోండి, అలా తప్ప ఇంకో రకంగా మృత్యువు రాదు, అది కూడా ఒక విధంగా మీకు లాభమే కదా అనగానే వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు, చెవులు కొరుక్కున్నారు. చక్కగా ఒకళ్ళ చెవిలో ఒకడు కొరుక్కునే వాళ్ళు అన్న తమ్ముడు అనుకున్నారు. ఆ తర్వాత అమ్మకేసి తిరిగారు. మరణం లేకుండా వరం ఇవ్వను అన్నావుగా, కాబట్టి మేము వేరే వరం అడుగుతున్నాం, ఇస్తావా? ఇంకేదైనా ఇస్తానులే, ఒక్క మరణం లేని వరం తప్ప అన్నది అమ్మ మళ్ళీ. స్వచ్ఛంద మరణం దేహి అన్నారు వాళ్ళు. మాకు స్వచ్ఛంద మరణము నిమ్ము అమ్మ తథాస్తు అంది. వెంటనే వీళ్ళు ఆనందంతో నీళ్ళలో ఎగిరి గంతులేసి సంకలు కొట్టుకున్నారు. ఓహోహో ఓహోహో, మేము నిన్ను మోసం చేసాం, బొట్లో వేసుకున్నాం అన్నారట వాళ్ళు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఎందుకురా అంత ఎగిరి గంతులేస్తున్నారు, నీళ్లలో నృత్యం చేస్తున్నారు, చక్కగా చేతులు కొట్టుకుంటున్నారు, నన్ను మోసం చేశాను, బుట్టలో వేసుకున్నాను అంటున్నారు. ఇక్కడ బుట్ట లేదు, ఆ నాకు కొట్ట లేదు. ఇంతకీ ఏమైంది నాయన అంటే, నువ్వు మాకు వరం ఏమిచ్చావు, స్వచ్ఛంద మరణం ఇచ్చావు. మేము మరణం లేకుండా వరం ఇమ్మంటే ఇవ్వడం కుదరదన్నావా, స్వచ్ఛంద మరణం ఇచ్చావా. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, కోరుకున్నప్పుడు మాత్రమే చావు వచ్చే వరం. స్వచ్ఛందంగా మరణమును పొందుటనగా ఎవడన్నా నేను ఈ పోటీకి చచ్చిపోదాం అనుకుంటున్నానంటేనే వాడికి మృత్యు వస్తుంది, లేకపోతే మృత్యువు వాడి దగ్గరికి రాదు, మృత్యువు వాడికి మృత్యు అవుతుంది. నువ్వు మాకు కోరుకుంటే మాత్రమే మరణం వచ్చేటటువంటి వరం ఇచ్చావు. ఏ జీవి అయినా తనంత తాను సావాలని కోరుకుంటాడా? అబ్బే నెవ్వర్. మేము జీవితంలో ఎప్పుడు చావాలని కోరుకోం, మేము కోరుకోకపోతే మృత్యువు రాదు, మృత్యువు రాకపోతే చిరజీవులం, మాకు మరణం లేనట్టే. చూసావా, నువ్వేమో వరం ఇవ్వనన్నావు, మేము పుచ్చుకున్నాం, అందుకే అన్నాం వీ డిసీవ్డ్ యూ అన్నారట వాళ్ళు. అనగానే అమ్మ చిరునవ్వు నవ్వి, ఓహో మీకు అంత తెలివితేటలున్నాయన్నమాట. స్వచ్ఛంద మరణం అంటే మీరు కోరుకోకపోతే చావు రాదు, మీరు కోరుకోరే ఎప్పుడూ మీకు చావు రాదే, అది చూద్దాంలే నాయనలారా. మీకు ఇచ్చిన వరములను సద్వినియోగం చేసుకుంటే, మంచి పనులకు వాడితే నిజంగానే మీకు చావవలసిన అవసరం రాదు. కానీ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి సాధువుల జోలికొస్తే, మహాత్ముల జోలికొస్తే, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులతో యుద్ధం చేస్తే, సాధువులని గనక మీరు ఇక్కడి నుంచి వాళ్ళ ఆసనం నుంచి బహిష్కరిస్తే, సాధువులకి నగర బహిష్కరణ విధించారా, అప్పుడు ఈ వరం మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని భక్షించడానికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు అని హెచ్చరించి అమ్మ చూస్తూ ఉండగా అదృశ్యురాలైపోయింది. తత్ర ఈవ అంతరధీయత. ఆవిడ వెళ్ళిపోగానే వీళ్ళు ఆనందపడిపోయారు. పిచ్చమ్మ, ఆ తల్లి మనల్ని మోసం చేద్దాం అనుకుంది, మనం ఎంత తెలివైన వాళ్ళం, తల్లికి కూడా పంకనామాలు పెట్టాం, స్వచ్ఛంద మరణం పొందాం, ఇక మనకి చావు లేదనుకున్నారు. హాయిగా నీళ్ళల్లో అటు ఇటు బుడుగు బుడుగు ఈదుకుంటూ వెళ్ళ మొదలెట్టారు. వాళ్ళకి నీళ్ళు అంటే భయం లేదు. ఇదంటూ మన వాళ్ళు కాశీ గంగలో దిగండి అంటే బాబోయ్ బాబోయ్ అంటారు కొందరు. ఎప్పుడు చూసినా గంగలో ఉలగంటారా అంటే అదేం భయమో తెలియదు. వాళ్ళంటే మధుకేటవులకి నీళ్ళలో పుట్టడం వల్ల భయం లేదు కనుక నిర్భయంగా అపార జలరాశిలో తిరిగారు. ఆ సమయంలో గాఢముగా నిద్రపోతున్న శ్రీమన్నారాయణుని నాభిలో నుంచి తామర పువ్వు బయటకొచ్చింది. అంతవరకు లోపల ముడుచుకుపోయి ఉన్నది తామర పువ్వు, ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు బయటకొచ్చింది. పుండరీకం అంటాం దానిని, పుండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. అందుకే నేను కొంచెం ఎర్రగా అందంగా ఉంటానని మా నాన్నగారు పద్మాకరం అని పేరెట్టారు. అది తెల్ల తామర పూటి పాపం. ఈ తెల్ల తామర పువ్వు చక్కగా బొడ్డులో జలహా పైకొచ్చి వేయి రేకులు అలా వికసించాయి. అందులోంచి ఎర్రని ముఖంతో మంచి పద్మము వంటి వర్ణముతో మహానుభావుడు పద్మధుడు బ్రహ్మ పుట్టుకొచ్చాడు. తామర పూలోంచి పుట్టాడు కనుక పద్మధుడు పద్మసంభవుడు కంజభవుడు అని పేరు వచ్చింది. పుట్టినప్పుడు ఆయన చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. చూస్తూ ఉండగా చక్కగా శరీరం పెరిగింది, నాలుగు ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలతో ఆయన ఆలోచన చేశాడు. కోహం, నేనెవరిని, ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఉంటే ఆయనకి ఏం తోచట్లేదట. ఇంతలో ఆకాశం నుంచి సృష్టి చెయ్యి అని వినపడింది. సృష్టి అంటే ఏమిటి అన్నాడు ఆయన. అప్పుడే నిద్రలోంచి లేచినటువంటి వాడు పుట్టినవాడు కదండి, సృష్టి చెయ్యి అని వినపడిన ఆయనకి ఏం తోచట్ల. సృష్టి అంటే ఏమిటో, ఎలా చెయ్యాలో, అసలు నేనెవరో తెలియటం లేదు, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చూస్తే మంచి అందమైన మెత్తనైన తామర పువ్వు కనపడింది. ఓహో, ఈ తామర పువ్వు నాదనమాట, ఇది నాకు నివాసం, ఇందులోంచే పుట్టా, కాబట్టి ఇది నా పేరు మీదుగా రిజిస్టర్డ్ అయ్యింది, ఇంక దీన్ని ఎవడో లాక్కోలేడు, ఎందుకని ఇందులోంచి పుట్టాను కదా అనుకుని పాప తామర పువ్వును చూసి మురిసిపోయాట ఆయన. నిజంగా ఆ పద్మం అంత ఉత్తమం, ఆ పద్మము నాశనము లేనిది, ఆ పద్మము సమస్త లోకములకి మూలం, ఆ పద్మము సాక్షాత్తు విష్ణువు యొక్క మహామాయాస్వరూపం, చరాచర జగత్తుకి ఆధారభూతం, జగన్మాత యొక్క మాయాస్వరూపం అది. అటువంటి పుండరీకంలోంచి ఆయన పుట్టాడనమాట. ఆ పద్మం అంటే సామాన్యమా, పద్మం సృష్టి మూలకమని శాస్త్రం. అటువంటి పద్మములో కూర్చుని ఇది మురిసిపోయాడు ఆయన. అయినా సృష్టి ఎలా చేయాలో తెలియటం లేదు. ఆ సమయంలో అసలే ఆయన సృష్టి ఎలా చేయాలో తెలియక ఏదో దొరికినటువంటి చక్కని తామర పువ్వును చూసుకుని ఆనందిస్తున్న సమయంలో ఈ ఈత కొట్టుకుంటున్న మధుకైటములు అక్కడికి చేరారు. వాళ్ళు దూరం నుంచే చూశారు ఈ తామర పువ్వుని. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, అన్న తమ్ముడా చూసావా, మనమేమో పుట్టినప్పటి నుంచి ఈ నీళ్ళల్లోనే పుట్టి ఇందులోనే తెగ తిరిగి ఒళ్ళంతా నాచు పెట్టి బాధపడుతున్నాం. ఎప్పుడు నీళ్ళల్లో ఈదడం వల్ల పైనంత ఓ రకమైన నాచు వచ్చేసింది, నున్నగా అయిపోయింది. ఎంత బాధపడి నీళ్ళల్లో మనం తిరుగుతుంటే వీడెవడో దర్జాగా అద్భుతమైన సుకుమారమైన తెల్లనైన వేయి రేకుల తామర పూలు కూర్చుని ఉన్నాడు. మనం నీళ్ళల్లో ఉండడం ఏమిటి, వాడు తామర పువ్వులో ఉండడం ఏమిటి? మన దగ్గర ఏదన్నా లేనప్పుడు పక్కవాడిని చావగొట్టి చెవులు మూసి వాడిని బయటికి లాగేసి అది లాక్కోవాలి. మనం కష్టపడి సంపాదించకూడదు. కష్టపడి సంపాదిస్తే అది గొప్ప ఏమిటి? మనం కష్టపడకూడదు. కష్టపడిన వాడి దగ్గర మాత్రం జెండా పాతాలి, వాడిని లాగేయాలి. అందుకని ఏమైనా ఈ తామర పువ్వును లాక్కోవాలి, వాడిని తన్నాలి అని మీదకు వచ్చారు. బ్రహ్మ దగ్గరకు వచ్చారు. ఎవరు నువ్వు అంటే, నేను తామర పువ్వులు నుంచి పుట్టాను కాబట్టి నా పేరు పద్మజుడండి, పద్మసంభవుడండి, నేను బ్రహ్మనండి అన్నట్ట. ఎందుకు అందులో కూర్చున్నావు? ఎందుకు కూర్చోవడం ఏమిటి, ఇందులోంచి పుట్టాను, ఇది నాది, ఇది నా పుట్టు స్థానం, జన్మస్థానం. అనగానే పుట్టుక లేదు, స్థానము లేదు. నువ్వు ఆ తామర పువ్వులోంచి బయటకు దిగు. మేము నీళ్లలో నారిపోయి నారిపోయి విసిగిపోయి ఉన్నాం. విసిగిపోయి నారిపోయి ఉన్న మాకు కూర్చోవడానికి స్థలం కావాలి. ఈ నీళ్లలో వేరే స్థలం లేదు. నువ్వు దిగి నీళ్లలో ఈదుకో, మేము అందులో కూర్చుంటామంటే, నాయనలారా మీరు నీళ్లలో పుట్టారు కనుక నీళ్లలో పెరగలరు. నేను నీళ్లలో పుట్ల, తామర పువ్వులో పుట్టా, కొంచెం ఎర్రగా అందంగా ఉన్నవాడిని. నీళ్లలో ఇస్తే నా రూపం పాడైపోతుంది, నా పని ఆగిపోతుంది, కాబట్టి ఇవ్వడం కుదరదు అన్నాడు ఆయన. భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానం లేక కాదు, ఈ మూర్ఖుల్ని శిక్షింపచేయాలి. అది పుట్టించేటటువంటి సృష్టి చేసే స్థానం, అది అది ఒక పవిత్ర స్థానం. దాంట్లో ఎవడబడితే వాడు కూర్చోడానికి వీల్లేదు. బ్రహ్మదేవుడు పుట్టిన పుండరీకంలో ఏ అజ్ఞాని పడితే అజ్ఞాని కూర్చోగలడా? అదొక అపూర్వ స్థానం అన్నమాట. అందుకే ఇవ్వనన్నాడు ఆయన. ఇవ్వకపోతే యుద్ధం చెయ్యి, మేము యుద్ధం చేసి నిన్ను ఓడించి ఆ స్థానం లాక్కుంటాం. అనగానే యుద్ధం నేను చెయ్యను ఆయన, యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నేను సృష్టి చేస్తాను, మంత్రాలతో వరాలు ఇస్తాను, అనేక అపూర్వ కార్యాలు చేయగలను, కానీ యుద్ధం చేసే పని నాది కాదు. యుద్ధం చేయడానికి మా నాన్నగారు వేరే ఆయన ఉన్నారన్నట్ట. నీవు యుద్ధమైనా చెయ్యి, ఆసనమైనా అయ్యి, లేదా మేమే బలాత్కారంగా నిన్ను తన్ని ఆసనంలో నుంచి నీళ్ళల్లోకి తోసి ఆక్రమిస్తాం, ఆక్రమించడం మాకు తెలియక అని వాళ్ళిద్దరూ మీదకి పిడికిళ్ళు బిగించి వచ్చారట. బ్రహ్మగారికి భయం వేసింది. ఇది సృష్టి ఆరంభకాలం, వీళ్ళు చూస్తే మూర్ఖులు, కాబట్టి ఇప్పుడు వీళ్ళతో యుద్ధం మనం చేయలేము, అలాగని ఆసనం విడిచిపెట్టి పోలేము, ఎలా వీళ్ళ నుంచి నేను నన్ను నేను రక్షించుకోవడం అనుకున్నాడు ఆయన. అప్పుడు అమ్మ అనుగ్రహంతో, ఆ మహామాయ కటాక్షంతో ఆయనకు ఉపాయం తోచింది. ఈ తామర పువ్వును లోపల నుంచి మూసేశాడు. అలాగే తామర పువ్వు 1000 రేకుల్లో విచ్చుకుని ఉండగా ఆ విచ్చుకున్న రేకుల్ని నా దగ్గరికి లాగాడు, మూసుకుపోయింది, తలుపులో మూసుకుపోయింది. ఈ తలుపు ఉందే కోడ్ లాంగ్వేజ్, అది నెంబర్లు ఉంటాయి చూసారా కొన్ని లాక్లు, ఆ నెంబర్ లాక్ సిస్టమ్ ఉందంటే నెంబర్ నొక్కితే కానీ తెరుచుకోదు. అలాగా బ్రహ్మగారు ఒక ప్రత్యేకమైన మంత్రం చదివితే కానీ ఈ మూసుకుపోయిన తలుపులు మళ్ళీ అలా తెరుచుకో ఆ రేకులు. ఇంకా బయట నుంచి దానిని తెరవడం ఈ చరాచర జగత్తులో ఎవరి వల్ల కాదు, అది త్రిమూర్తుల వల్లైనా లేక జగదంబ వల్లైనా అవ్వాలి తప్ప ఇంకెవడు ఆ తామర పువ్వుని వికసింప చెయ్యలేడు, అందులో ప్రవేశించలేడు. అలా మూసేశాడు ఆయన. కానీ ఈ తామర పువ్వు రేకుల లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఒక కాంతి ప్రసారం అవుతోంది. ఈ తామర పువ్వు రేకులు స్ఫటికంలో తెల్లగా ఉన్నాయి. అందులో లోపల తలుపు మూసి కూర్చున్న బ్రహ్మ వీళ్ళకి కనబడుతున్నాడు, బ్రహ్మగారికి వీళ్ళు కనబడుతున్నారు, స్పష్టంగా కనబడుతున్నారట. వీళ్ళిద్దరూ బయట నుంచి, ఓయ్ బ్రహ్మదేవ, తామర పువ్వు రేకులు మూసుకుని లోపల దాక్కుంటావా, ఆ తలుపు మూసుకుని ఎంతకాలం ఉంటావు, ఎప్పుడో ఒకప్పుడు తలుపు తీసుకు బయటకు వస్తావుగా, అప్పుడు నీ సంగతి చూస్తాం. ఈ రేకులు మేము ఎంత ప్రయత్నించినా దాన్ని మళ్ళీ విడదీయలేకపోతున్నాం, విచ్చుకునేలా చేయలేకపోతున్నాం. అంటే మా శక్తితో ఈ తామర పువ్వుని మేము వికసింప చేయలేమని అర్థమైంది. వికసింప చేయలేకపోయినా పర్వాలేదు, మేము పట్టుదల కలిగిన వాళ్ళం, ఇక్కడే కూర్చుంటాం, రేపో మాపో 100 ఏళ్లకైనా బయటకు వస్తావుగా, 100 ఏళ్లకైనా నువ్వు బయటకు రాగానే నీకు 100 ఏళ్ళు నిండిపోతాయి, అప్పటిదాకా మేము కదలం, మొండేళ్ళం అని ఆ రేకు దగ్గరే కూర్చున్నారట వాడు. బ్రహ్మదేవుడు చూశాడు వాళ్ళు కదులుతారేమోనని, ఎప్పటికీ కదలడం లేదు. వీళ్ళు కదలరు, వీళ్ళు బాగా మొండిగాళ్ళు, రేకులు విచ్చుకునేలా చేసి నేను బయటకు వచ్చానా వీళ్ళు తంతారు. ఈ ఆసనం ఆక్రమిస్తారు, ఆసనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని ఆయన ఏం చేశాడు, ఆ తామరపు మధ్యలో కర్ణికి ఉంటుందిగా పసుపచ్చ రంగులో దుద్దు, ఆ దుద్దుకి మధ్యలో సన్నని కాడ నాళము ఉంటుంది, తామరకి తూడు ఉంటుందిగా దాన్ని నాళము అంటారు. ఈ పద్మనాళంలో సన్నని రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి మీరు కావాలంటే మంచినీళ్ళు కూడా తాగచ్చు, కావాలంటే ఎప్పుడు చూడండి తామరకాడ పేకండి నీళ్ళలో వేసుకోండి అని తాగచ్చు. స్ట్రా భగవంతుడు మనకి ఇచ్చిన అసలు ఒరిజినల్ స్ట్రా అది. డ్రింకులు తాగడానికి మనం ఈ దరిద్రపు ప్లాస్టిక్ గొట్టాలు వాడుతున్నాం, కానీ ఈ తామర తోడులు తీసుకుని నీళ్ళలో వేసుకుని తాగేస్తున్నాడు గుర్రలు వస్తాయి. ఇందులో ఒక్క కన్నం, అందులో బోల్డు కన్నాలు. మా చిన్నప్పుడు కూడా మేము చెరువుల్లో ఈదేటప్పుడు ఏం చేసేవాళ్ళం అనమాట, ఈ కాడలు పీకి నీళ్ళల్లో వేసి చక్క నీళ్లు తాగేవాడు. అప్పుడు ఏ నీళ్ళు తాగినా ఏమి అయ్యేవి కాదు, ఇప్పుడు అన్ని మినరల్ వాటర్ తాగితే కానీ చచ్చిపోతున్నాం. ఇప్పుడు అంత కాలుష్యం, అసలు ఏం తిన్నా పడేదండి. అప్పుడు చింతకాయ తిన్నాడా లేకపోతే దగ్గు వస్తుందా, ఇవేం బెంగలేవు. చింతకాయ తింటే ఇప్పుడు గొంతుకులు పట్టేస్తున్నాయి, కొబ్బరి తింటే పడ్డం లేదు. పొరపాటున మీరు బయట ఏదన్నా హోటల్లో తిన్నారా, ఒక వారం రోజులు మీ గొంతుకులు తేడా వస్తాయి చూడండి మీరు. అందుకే సగం నియమ నిష్ఠలు పెట్టుకోవడంలో అది కూడా ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉందని గ్రహించండి. ఇవాళంతా కాలుష్యమే, ఆ రోజులు హాయిగా నీళ్ళలో ఈతలు కొట్టేవాళ్ళు, ఎన్ని గంటలైనా ఆడేవారు. వేసవికాలం వచ్చిందంటే పెద్ద పెద్ద చెరువులు ఉండేవి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తెగదీసేవాళ్ళం. చేపలు కూడా మాతోటి పోటీ పడేవి కావు. అప్పుడు ఈ తూడును చూసామన్నమాట. ఈ కథ చదివి ఆ తూడు పీక్కుని తూడు నోట్లో పెట్టుకుని మంచినీళ్ళు తాగేవాళ్ళం. అలాంటి ఆ సన్నని నాళము గుండా కిందకి దిగడం మొదలెట్టాడు బ్రహ్మ. ఈ నాళం నుంచి కిందకి దిగుతాను, ఈ తామర కాడ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెడతాను. ఈ తామర ఎక్కడ పుట్టిందో అక్కడ అంటే మూలస్థానంలో, దీని పుట్టుక స్థానంలో, జన్మస్థానంలో మా తండ్రి విష్ణు ఉంటాడు. ఆయన ఒడ్డులోంచి ఇది పుట్టింది కనుక ఆ నాభి నాకు కనపడుతుంది, కనపడిందా ఆయన బతిమాలతాను, ఆయన ఈ దుర్మార్గుని సంహరిస్తాడు. నేను యుద్ధము చేసి రాక్షసుల్ని సంహరించలేకపోవచ్చు, కానీ ఆయన అయితే చాలా తేలిగ్గా సంహరించగలడని భావించి ఈయన నాళం గుండా కిందకి దిగాడు. నూరేళ్ళు దిగట్టండి ఆయన కిందకి. మీకు చూడండి భాగవతంలో కూడా దీన్ని రాస్తూ అంటాడు, దేవీ భాగవతంలోనే కాక మామూలు భాగవతంలో కూడా చెప్పాడు ఇది. కడగి నూరేండ్లు వెదకినే కాననైతి. భాగవతంలో బ్రహ్మదేవుడు గోవుల్ని, దూడల్ని, పిల్లల్ని మాయ చేస్తాడు. ఆ మాయ చేసినప్పుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. తర్వాత ప్రార్థించినప్పుడు అంటాడు, స్వామి మధుకైటవులు నా వెంట పడితే వాళ్ళ నుంచి నా ప్రాణం కాపాడుకోవడానికి నీ రక్షణ కోరి నూరేళ్ళు తామర నాళం గుండా కిందకి దిగాను. కడగి నూరేండ్లు వెదకి నే కాననైతి, వందేళ్లు వెతికినా నిన్ను చూడలేకపోయానంటాడు ఆయన. కాబట్టి వందేళ్లు దిగాడు పాపం, అయినా అలా దిగుతూనే ఉన్నాడు, దిగుతూనే ఉన్నాడు. ఏదో గొట్టం బతుకు దారిపోతూనే ఉన్నాడు కిందకి, మాయదారి గొట్టం కిందకి దిగుతూనే ఉంది. కానీ శ్రీమన్నారాయణుని నాభి మాత్రం దర్శనమివ్వలేదు. ఓహో నా ప్రయత్నముతో నేను భగవంతుణ్ణి పొందలేను అనుకుని భక్తితో జన్మస్థానమైన నా తండ్రి యొక్క నాభికి నమస్కారం, ఈ చరాచర జగత్తంతటినీ రక్షిస్తున్న ఆదిపరాశక్తికి నమస్కారం, నాకు శ్రీ మహావిష్ణువు దర్శనం అవ్వాలి అని భక్తితో ప్రార్థించాడు. అలా ప్రార్థించాడో లేదో టక్కున కనపడింది అటు నాభి. అప్పుడు ఆయన గొట్టం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎదురుగుండా చూశాడు నిద్రపోతున్న విష్ణువుని. ఈ నాభిలో నుంచి బయటకు వచ్చిన నాళము నుంచి చీల్చుకుని బయటికి రాగానే పాలసముద్రంలో గాఢంగా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు. ఈ అందంగా ఉన్నాడు, నీలమేఘఛాయ శరీరుడు, వేలాది చేతులతో ఉన్నాడు, వేలాది పాదాలతో ఉన్నాడు, వేలాది నేత్రాలతో ఉన్నాడు, కిరీటాలు శిరస్సునున్నాయి, మెడలో మణులు కౌస్తుభమణి వంటి మణులున్నాయి, హారాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, నీలమేఘఛాయ శరీరం. నిద్రపోతుంటే ఇంకా అందంగా ఉన్నట్టండి ఆయన. అసలు కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మరీ అందంగా ఉంటారు మెలకుగా ఉన్నప్పుడు కంటే, కొంత నిద్రపోతుంటే శవాల్లో ఉంటారు. కానీ అలా కాకుండా ఆ పరమాత్ముడు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అనమాట. అపూర్వమైన కాంతితో శోభిల్లుతున్న ఆ మహాత్ముడిని, ఆ సౌందర్య రాశిని వారాసిలో చూచి పులకించి, ప్రభు నారాయణ వాసుదేవ పరంధామ పురుషోత్తమ రక్షించు రక్షించు, ఇద్దరు రాక్షసులు మధుకైటవులనే వాళ్ళు తామర పువ్వులో కూర్చుని సృష్టి గురించి ఆలోచిస్తున్న నా వెంట పడ్డారు, యుద్ధం చేసి నన్ను సంహరిస్తామంటున్నారు, నన్ను యుద్ధానికి రమ్మంటున్నారు, భయపెడుతున్నారు, వారితో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీవు మహాత్మునివి, ఎన్నోసార్లు అనేక పర్యాయములు సృష్టి ఆరంభకాలం రాక్షసుల్ని సంహరించావు, దైత్యుల్ని సంహరించావు, వేదాలు నాకు ప్రసాదించావు, సృష్టి చేసే మార్గం చూపించావు. రక్షకుడువు నీవు, మమ్మల్ని తక్షణం రక్షించకపోతే ఈ రక్షోవంశస్థులు నన్ను చంపేటట్టున్నారని ఎంత ప్రార్థించినా శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతున్నాడు, లేవడం లేదు. ఇంకా రాక్షసులు ఏం చేస్తున్నారు, పైన ఈయన లోపల గొట్టం నుంచి కిందకి దిగుతుంటే పైనుంచి వాళ్ళు ఆ గొట్టం బుచ్చుకు దిగుతున్నారట, అది కూడా చూశాడు ఈయన. ఈయన లోపల నుంచి వస్తుంటే వాళ్ళకి కనబడుతుంది కనుక, ఓహో లోపల నుంచి కిందకి జారుతున్నావు, మేము పైన నుంచి పట్టుకుని దిగుతాము, దిగుతున్నారంటే స్తంభం బుచ్చుకు జారినట్టుగా, నాలుగు స్తంభాలు అట్లాగా. వాళ్ళు కాసేపటికి వస్తారు, నేను ముందు వచ్చాను వేగంగా, మరికొద్ది క్షణాల్లో వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చారా నన్ను పట్టుకుంటారు, ఘోర యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో నేను వాళ్ళని జయించలేను, ఓడిపోతానని భయపడిన ఈయన ఎందువల్ల విష్ణువు లేవటం లేదని ఆలోచించాట. అప్పుడు విష్ణువు శరీరం మీద సన్నగా నల్లగా ఒక నీడ కనపడింది. మళ్ళీ చూశాడు ఈయన, అదొక శక్తి, ఒక స్త్రీ, తామసీ శక్తి, అంటే జీవులకు నిద్రని ప్రసాదించే శక్తి, ఎంత గొప్ప జ్ఞానినైనా గాఢంగా నిద్రమత్తులో ముంచే శక్తి. ఓహో, ఈ విష్ణువుని ఒక శక్తి పట్టుకున్నది, ఆ శక్తి తామసీ శక్తి, నల్లగా కదులుతున్న పైన నీడలా కదులుతున్నది ఆ శక్తి, ఇంత విష్ణువుని ఆ తామసీ శక్తి పట్టుకుంది. ఆ శక్తి ప్రభావంతో ఈ భగవంతుడు తనను తాను మరిచి గాఢంగా నిద్రపోతున్నాడు. అహో, ఇంతటి పరమాత్ముడిని కూడా గాఢమైన నిద్ర అనేటటువంటి దానిలో ముంచిన ఆసక్తి ఎంత గొప్ప శక్తో, ఈ శక్తిని ప్రార్థిస్తేనే ఆ శక్తి కరుణిస్తుంది. ఇప్పుడు ఆయన నిద్ర నుంచి లేవాలంటే ఆయనని పట్టుకుని ఉన్న శక్తిని ప్రార్థించాలి. ప్రార్థనకి ఆవిడ సంతోషిస్తే ఆయన్ను వదిలిపెడుతుంది, ఆయన ఆవిడ వదిలిపెడితే ఆయనకి మెలకు వస్తుంది. కాబట్టి మెలకు రావాలంటే ఆ శక్తిని ప్రార్థించాలి. ప్రార్థించాలంటే ఈయన దగ్గర శక్తి లేదే, ప్రార్థించడానికి వాక్కులు ఎక్కడున్నాయి? అది సృష్టి ఆరంభకాలం. ఆరంభకాలంలో ఈయన దగ్గర వేదమంత్రములు లేవు, శక్తులు లేవు. అందుకే ఆయన మళ్ళీ కళ్ళు మూసుకుని, ఓ జగన్మాత, తామసీ రూపంలో, నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఈ శ్రీమన్నారాయణుండి పట్టుకుని ఉన్న నిన్ను స్తోత్రం చెయ్యడానికి కావలసిన పాండిత్యం ప్రసాదించు, స్తోత్రశక్తిని ప్రసాదించని ప్రార్థించేట. స్తోత్రం చేయడానికి శక్తి ఇమ్మన్నాడు, ఇచ్చిన తర్వాత స్తోత్రం చేశాడు, అప్పుడు ఆవిడ అనుగ్రహించింది. అంటే చివరికి స్తోత్రం చేసే శక్తి, ఆ స్తోత్రం వల్ల ప్రసన్నమయ్యే శక్తి, ప్రసన్నమయ్యి వరాలు ఇచ్చే శక్తి, వరాలు ఇచ్చిన తర్వాత రక్షించే శక్తి, చివరికి అన్నీ ఆవిడే. కర్త కర్మక్రియ అన్నీ ఆ పరాశక్తి. అందుకే ఆవిడకి మహాశక్తి అని పేరు. అటువంటి మహాశక్తి అనుగ్రహంతో బ్రహ్మ పండితుడయ్యాడు, వాక్కు పొందాడు, ఆ వాక్కుతో ఆవిడ్ని స్తుతించాడు. ఆ స్తోత్రంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.